வேனல்லி பாட்ட பாட்டனர வென்றுக்கத்தோ தில தண்டுலான்வய ஸ்ரீநட்டியும்பா. పెద్ద ముత్తయ్యదు అయినటువంటి జగదంబిక వచ్చినది. ఆ జగదంబిక పెద్ద ముత్తయ్య దేవతనం ఎలా కనబడుతోంది అంటే, ఆ తల మీద వెంట్రుకలు కొన్ని తెలుపు కొన్ని నలుపుగా ఉన్నాయట. ఆ తెలుపు నలుపు కలిపినటువంటి జుట్టు ఎలా ఉన్నది అంటే, బియ్యము నల్ల నువ్వులు కలిపినట్లుగా ఉందిట. బ్రాహ్మణుడైన వేదవ్యాసునికి ఈ ఉపమానమే గుర్తొచ్చిందనమాట. ఆ విధంగా తెలుపు నలుపుల రంగులతో కూడుకున్నటువంటి ఆ జుట్టుతో అమ్మ పెద్ద ముత్తయ్యదువా మా నిన్ను హస్తమూది ఒక మంజుల భాషని వచ్చే వీధికి చేతిని కదుపుతూ పిలుస్తోంది వేదవ్యాసుని ఆ తల్లి. ఏ తల్లి అంటే, వేద పురాణ శాస్త్ర పద వీనద వీయసి అయిన పెద్ద ముత్తైరువ కాశికానగర హాటక పీఠ శిఖాధిరూఢ అయ్యాదిమ శక్తి సంయమివరా ఇటు రమ్మని వీచే హస్త సన్నాదర లీల రత్న కటకాభరణంబులు గల్లు గల్లనన్ పేద పురాణ శాస్త్ర పదవీ నదవీయసి అయిన పెద్ద ముత్తయ్యదువ. ఆ తల్లి వేదవేద్యమైన పరతత్వము, వేద పురాణాదుల్లో విహరించేటువంటి అక్కడ దివ్యమైన పదవిని అధిష్ఠించినటువంటి పరతత్వ స్వరూపమే ఆ పార్వతి. కాశికానగర హాటక పీఠ శిఖాధిరూఢ, కాశికానగరంలో బంగారు పీఠంపై కొలువు తీరినటువంటి శక్తి పీఠ నివాసి అయినటువంటి ఆదిమశక్తి జగజ్జన్ని విశాలాక్షి అన్నపూర్ణమ్మ ఎలా పిలిచిందిటంటే, సంయమివరా ఇటు రమ్మని, సంయమివరా అని పిలిచిందిట. ఆ పిలుపులోనే ఎట్టిపడిపు ఉంది. సంయమివరా అంటే నిగ్రహ సంపన్నులైన వారందరిలోకి గొప్పవాడా అని అర్థం అన్నమాట సంయమివరా అనడంలో. ఆ మాటలోనే మునికి కావలసింది నిగ్రహం కదయ్యా, ఆ నిగ్రహాన్ని కోల్పోయేవా అనే చీవాటు కూడా అందులోనే దాగి ఉంది. అంత చక్కగా చీవాట్లు పెడుతోందమ్మ. సంయమివరా ఇటు రమ్మని పిలుపులోనే అంత చక్కగా వడ్డించింది అన్నమాట అన్నపూర్ణమ్మ. ఇటు రమ్మని వీచి హస్త సన్నాదరళీల ఇలా రావయ్యా అని పిలిచింది ఆ తల్లి బిడ్డని పిలిచినట్లుగా. అప్పుడు ఆ చేతికున్నటువంటి ఆ కటకాభరణములు మృగయ్యట గల్లు గల్లుమని అమ్మ చేతి కంకణాల మ్రోత విన్నాడు వేదవ్యాసుడు. చేరం పిలిచి అమ్మత్త కాశిని సత్యవతేయునికిట్లనియే అలా పిలిచి సత్యవతీ తనయుడైన వేదవ్యాసునితో ఇలా అన్నదిట అమ్మ. ఇక్కడ సత్యవతీ తనయుడైన అనడంలో ఒక విశేషం ఉంది. సత్యవతేయుడు అంటే సత్యవతీ తనయుడు అనమాట. అంటే ఒక్కసారి వేదవ్యాసునికి ఆ తల్లిని చూడగానే తన తల్లి గుర్తొచ్చింది అనమాట. ఆ ఆప్యాయత వాత్సల్యం అమ్మ దగ్గర అనుభవించాడు కదా, ఆ వాత్సల్యం ఇక్కడ స్ఫురించింది. అందుకే సత్యవతేయుడు అనడంలో అది అర్థం అనమాట అని పిలిచి అమ్మ అంటోంది. ఆకంఠంబుగబెట్కతో నిప్పుడు భిక్షాన్నంబు భక్షింపగా లేకున్నన్ కడునంగలార్చెదవు మేలే లెస్స శాంతుండవే నీకంటెన్మతిహీనులే కటకట నివార ముష్టింపచుల్ శాకాహారులు కందభోజులు శిలోంచ ప్రక్రముల్ తపసుల్ ఆకంఠంబుగబెట్కతో ఇప్పుడు నీకు భిక్షలు దొరకలేదని చెప్పి అంగలారుస్తున్నావే నడువీధిలో నిల్చొని కాశీక్షేత్రాన్నే శపించడానికి సిద్ధపడ్డావే ఎందువల్లయ్యా? ఆకంఠంబుగ వెట్కతో నిపుడు భిక్షాన్నంబు భక్షింపగా ఇదిగో కంఠం దాకా శుభ్రంగా భోజనం దొరకలేదని చెప్పి నడువీధిలో అంగలారుస్తున్నావే ఇది మేలా? నువ్వు శాంతుండవా? నీకు నిగ్రహమున్నదా? నీకంటెన్మతిహీనులే కటకట నివార ముష్టింపచు. ఎలాంటి మహర్షులు ఉన్నారో తెలుసా నీకు? వాళ్ళందరూ నీకంటే బుద్ధిహీనులు అనుకున్నావా? ఎటువంటి వారు? నివార ముష్టింపచుల్ శాకాహారులు కందభోజులు శిలోంచ ప్రక్రముల్ తాపసుల్ భోజనానికి తమంత తాముగా ఏ ప్రయత్నము చేయకుండా తనంత తానుగా లభించిన దాన్ని మాత్రమే తింటూ అది లభించకపోతే ఉపవాసం ఉంటూ శాకాహారులై, శాకాహారులు అంటే కేవలం కొమ్మలకు పండినవి మాత్రమే తింటూ వండినవి తినకుండా బ్రతికే వాళ్ళు కొందరున్నారు. కందభోజులు కేవలం కందమూలములు తీసుకుని వాటిని తినే వాళ్ళు ఉన్నారు. శిలోంచ ప్రక్రములు, శిలోంచ ప్రక్రములు అంటే రాతి వద్ద తమంత తాముగా మొలిచినటువంటి ధాన్యాన్ని మాత్రమే తీసుకునేవారు. అంటే ప్రజల వరకు అవసరం లేనిదేదో అది మాత్రమే తీసుకుంటారన్నమాట. ఆ విధంగా తీవ్రమైన ఉపవాసాది నియమాలతో బ్రతుకుతున్న తాపసులు ఎందరు లేరు. వారందరూ ఉంటూ ఉంటే నీకు ఒక పూట శుభ్రంగా భోజనం దొరకలేదని చెప్పి కాశిని శపించడానికి సిద్ధపడుతున్నావా అంటున్నది అమ్మ. ఓ మునీశ్వర వినవయ్యా, ఉన్న ఊరు కన్న తల్లియునొక్కరూపన్న రీతి, ఉన్న ఊరు కన్న తల్లి అంటారు కదా, ఈ రెండు ఒక్కలాంటివే. అలాంటి ఉన్న ఊరి మీద శపించడానికి సిద్ధపడతావా? పైగా ఇది మామూలు ఉన్న ఊరా? విశ్వనాథుడు ఉన్న ఊరు. అటు విశేషించి శివుని అర్ధాంగ లక్ష్మి కాశి. ఇవ్వీటి మీద ఆగ్రహము తగునే శివునికి భార్యతో సమానమైనటువంటిదయ్యా అని. అంటే అమ్మ పార్వతి ఎవరో కాశీనగరము ఆసక్తే. అటువంటి శివుని అర్ధాంగ లక్ష్మి అయినటువంటి కాశి మీద ఆగ్రహము తగునే. ఎటువంటి కాశి ఇది? 1000 శాఖలతో సమవేద రాశి, ఏకవింశతి రూపమై రుంగ్ నిగమము, 900 యొక్కండు త్రవలంది, ఇరుమే ఆధర్వ యజుస్సులుండు కాశీ. మొత్తం వేదములన్నీ, ఋగ్వేద, యజుర్వేద, సామవేద, అధర్వణ వేదములు తమ శాఖలన్నింటితో పాటు ఇక్కడ పరిపూర్ణంగా వర్ధిల్లుతున్నాయి కాశీక్షేత్రంలో. అటువంటి వేద విద్యానిధి అయినటువంటి కాశీనగరంబు మీద భిక్ష లేకుంట కారణంబుగా నీయంత వాడు కటకటంబడి శపయం పొందలంచునే. నీయంతటి వాడు వేదవ్యాసుడంటే ఎటువంటి వాడు? తాపసులందరికీ మార్గం చూపించినటువంటి వాడే. ఇన్ని వేదములు ఇక్కడ ఉన్నాయంటే ఈ వేదముల యొక్క స్వరూపం బాగా తెలిసిన వాడివి నువ్వు. అటువంటి నువ్వు పొట్టకి దొరకలేదని చెప్పి కాశీని తిడతావా చెప్పు? సరేలే, బ్రాహ్మణుడువు కదా, నీకు ఏమన్నా నుంజల్లు. అటు విశేషించి ఆకున్నవాడు, ఎందుకంటే నిగ్రహానుగ్రహ సంపన్నుడైనటువంటి ఋషివి, పైగా ఆకలి మీద ఉన్నావు, అందువల్ల నీలాంటి వాడిని ఎక్కువగా ఇది అనడం మాలాంటి సామాన్య గృహిణులకి మెచ్చు కాదులే అన్నదిట. అంటే ఆమె పార్వతిని తెలియదు, ప్రాకృత వేషంతోనే కనబడిందనమాట. విశేషించి ఆకున్నవాడవు, కావున ఈ అవసరంబున నిన్ను హెట్టుకుందాడుట మమ్ముబోటి గృహిణులకు మెచ్చు కాదు. ఇటువంటి సమయంలో నిన్ను ఏవైనా ఎక్కువ తక్కువలు మాట్లాడితే మాలాంటి వాళ్ళకి క్షేమం కాదు, ఎందుకంటే మమ్మల్ని చెప్పించడానికి ఎక్కడ సిద్ధపడతావో అన్నది పార్వతి. ఇప్పుడు నువ్వు ఆకలి మీద ఉన్నావు కనుక నీ కడుపు నింపడం గృహస్థుల బాధ్యత. అందుకు గృహిణిగా మా ఇంటికి కుడివరమ్ము గృహిణిగా నిన్ను ఆహ్వానిస్తున్నాను, మా ఇంటికి భోజనానికి రావయ్యా. కుడిచి కూర్చున్న పిమ్మట కొన్ని మాటలు నీతోడ ఆడగలవు. ఇప్పుడు భోజనం చేసిన తర్వాత కొన్ని మాటలు నీకు చెప్పాలి, ఇప్పుడు మాత్రం మాట్లాడడానికి సమయం లేదు. ఎందుకంటే మా ఆయన గారు ఎదురు చూస్తున్నారు. ఆయన అతిథి లేకుండా భోజనం చేయడు. వైశ్వదేవాది విధులు సర్వమును తీర్చి అరసియున్నాడు నా భక్త అతిథిరాక. మా ఆయన గారు గృహస్థు చేయవలసినటువంటి వైశ్వదేవము మొదలైన కర్మలన్నీ పూర్తి చేసుకుని అతిథి రాక కోసం ఎదురు చూస్తూ ఉన్నాడయ్యా. అతిథి పంక్తికి రాకున్నా అరగింపడుంటి నొకనాడు పతి ఎట్టి ఎరకమునను. అతిథి పక్కన లేకుండా ఎప్పుడు భోజనం చేయడు మా ఆయన. ఆయన గారి నియమం అది, ఒంటిగా ఏనాడు భోజనం చేయడు. భారతదేశంలో అటువంటి సంస్కృతి ఉండేది, అతిథికి పెట్టకుండా భోజనం చెయ్యకూడదు అని అనుకునే గృహస్థులు ఉండేవారు. అలాంటి గృహస్థు మా ఆయన. ఎట్టి ఎరకమునను, ఎలాంటి అవాంతర పరిస్థితులు వచ్చినప్పటికీ కూడా అతిథి లేకుండా భోజనం చేయడు గనక మా ఆయన గారికి ఆకలిస్తాం తొందరగా అన్నదిట. ఇక్కడ కూడా ఇక్కడ వ్యాసుని మీద వాత్సల్యం కన్నా ఆయన గారికి మీద మమకారాన్నే చెప్తోంది అమ్మ పార్వతమ్మ. అభ్రరంగ ఉపస్పర్శమాచరించి వేగ విచ్చేయవలయు నా విభుడు దశమి, ఆకటికి నోర్వలేడు బ్రాహ్మణ వరేణ్య అర్కమండలమిది వ్రాలి అపర దిశకు. ఇదిగో అప్పుడే సూర్యుడు అస్తమిస్తున్న సమయం వచ్చేస్తుంది, తొందరగా నువ్వు గంగా నదికి వెళ్లి ఉపస్పర్శ చేసి, అంటే మధ్యాహ్నం చేయవలసింది ఉపస్పర్శ మాత్రమే, అది చేసి తొందరగా రావయ్యా, మా ఆయన గారు అసలే ఆకలి కొరవలేరు అంటున్నదిట. అంటే ఆయన గారు విశ్వేశ్వర స్వామి ఆకలి కొరవలేరు అన్నమాట. ఈ విధంగా ప్రాకృత వేషంతో వచ్చి ఇంత చమత్కారంగా మాట్లాడుతున్నది అమ్మ. ఈ లోపల ఈ మాటలు వినగానే వేదవ్యాసునిలో ఒక్కసారి ఆవేశం చల్లబడిందనమాట. ఎందుకంటే ఎదురుగుండా ప్రాకృత వేషంలో కనబడ్డప్పటికీ అమ్మ యొక్క ప్రభావం ఎక్కడిపోతుంది? ఆ తల్లి యొక్క దివ్యత్వం కొట్టవచ్చినట్లు కనబడుతుంది. పైగా ఆ సంయమివరాయుటు రమ్మని ఆ మొదటి సంబోధనతోనే ఆ బాణంలా వెళ్లి ఆ మాట ఎక్కడ తగలాలి అక్కడ తగిలింది వేదవ్యాసునికి హృదయంలో. అందువల్ల సిగ్గుపడిపోయాడు. మునికి కూడదే ఇటువంటి నిగ్రహాన్ని తప్పిపోవడం అనేటువంటిది. అందువల్ల ఆ సిగ్గుతో ఒకవైపు ఆ దివ్య తేజస్సును చూసి అది ఏమిటో పోల్చుకోలేక అమ్మతో ఇలా అంటున్నట్ట. కమలలోచన కిన్నరాంగనవే నీవు, నీవు గంధర్వ భామవే నిలవేణి, అప్సర స్త్రీవే నీవు, బింబాధరోష్టి రమణి నీవు, విజాధర రాజసుతవే. కనబడింది కేవలం ప్రాకృత మానవ రూపంలో, కానీ ఎక్కడ ఆ ప్రాకృతత్వం కనబడలేదు. ఏదో ఒక దివ్యమైనటువంటి అప్రాకృతమైనటువంటి ఒక అలౌకికమైన పరాశక్తి తేజం కనబడుతోంది. అది మానుష్యము కాదు అని తెలుస్తోంది. మరి ఏమిటో ఊహాగానం చేస్తున్నాడు. కిన్నరాంగనవా, లేక గంధర్వాంగనవా, లేక అప్సర స్త్రీవా, లేక విద్యాధర రాజసుతవా? కళ్యాణి, నిన్ను నీ కాశీపురములోన ఎన్నండుగాన. నీవెవ్వరమ్మా? అమ్మా, ఎన్నేళ్ళు ఇక్కడున్నాను, ఎందరెందరో పుణ్యాంగలు నాకు అన్నం పెట్టారే, ఎప్పుడు నేను చూడలేదు. అన్నం పెట్టిన వారెవ్వరిని మర్చిపోను నేను. అలాంటిది ఈ కాశీనగరంలో ఎప్పుడూ చూడలేదు నేను నిన్ను. ఎవరవమ్మా నువ్వు కళ్యాణి అని అడుగుతున్నాడు వ్యాసదేవుడు జగదంబ పార్వతిని. ఆకలి బాధ ఓర్వలేక కాశికానగరాన్ని శపించబోయాడు వేదవ్యాసుడు. ఆ సమయంలో ప్రాకృత స్త్రీ వేషంలో పార్వతీదేవి కనబడి తన ఇంటికి భోజనానికి రమ్మని పిలిచినప్పుడు ఆ అమ్మలో కనబడ్డటువంటి అద్వితీయమైనటువంటి అలౌకికమైన తేజాన్ని చూసి, అమ్మా నువ్వెవరు? కాశీనగరంలో ఎప్పుడు నిన్ను చూడలేదమ్మా, ఎవరు నువ్వు అని అడుగుతున్నాడు వేదవ్యాసుడు. కళ్యాణి, నిన్ను నీ కాశీపురములోన ఎన్నండుగానని వెవ్వరమ్మా. నిన్ను దర్శింపంగ నిఖిలేంద్రియములకు అత్యంత సంతృప్తి ఆవహిల్లే. అమ్మా, నిన్ను దర్శించడం చేతనే శరీరమంతా ఏదో తెలియని ఒక దివ్యమైన ఆనందం లభిస్తోందమ్మా అని. అంటే దర్శన మాత్రం చేత అటువంటి ఆనందాన్ని ఇవ్వగలిగిన తల్లి, స్వాత్మానంద లభీభూత బ్రహ్మాజ్యానంద సంతతి అని చెప్పారు అమ్మవారిని. అమ్మని స్మరిస్తే చాలు, బ్రహ్మానందముల్ని మించిపోయిన ఆనందం వస్తుందట. అటువంటి పరబ్రహ్మ శక్తి అమ్మ. ఆ పరబ్రహ్మ శక్తి ప్రకృతి వేషంలో కనబడినప్పటికీ కూడా అందులో ప్రసరిస్తున్నటువంటి ఆ చైతన్య ప్రభావం ఎక్కడ పోతుంది? అందువల్ల వేదవ్యాసునికి, ఆ మహర్షికి, దర్శన శక్తి కలిగినటువంటి ఆ యోగేశ్వరునికి ఇంద్రియములంతా కూడా ఒక దివ్యమైనటువంటి ఆనందం లభిస్తుంది, అలసటలన్నీ తీరిపోతున్నాయి అంటున్నాడు. అమ్మా ఎవరు నువ్వు? రాహు దంష్ట్రాంకుర క్రకట ఘట్టన భీతి జగతి కేతించిన చంద్రకళవు. ఆ రాహువు యొక్క దంష్ట్రలకు అంటే కోరలకు భయపడి భూమి మీదకి దిగి వచ్చినటువంటి చంద్రకళవా అని అడుగుతున్నాడు. అంటే రాహువు వెళ్ళి చంద్రుడిని పట్టుకుంటుంది, అలాగా రాహువు బాధ భరించలేక భూమికి దిగిపోయిన చంద్రకళవా అని ప్రశ్నించారు. ఇక్కడ ప్రశ్నిస్తున్నవాడు మహర్షి. తెలిసి ప్రశ్నించిన, తెలియక ప్రశ్నించిన మహర్షి నోటంట వచ్చేవన్నీ కూడా అమృతమయమైనటువంటి మంత్రమయ రహస్యాలు ఉంటే, అమ్మ చంద్రకళే ప్రతిపన్ముక్షరాకాంత తిది మండల పూజిత అని లలితా శాస్త్రంలో చెప్పారు. అమ్మవారు పరిపూర్ణ చంద్రకళల్లో ప్రకాశించేటువంటి అమృతమయ స్వరూపిణి. అందువల్ల చంద్రకళవో అనడంలో ఆ రహస్యం కూడా దాగి ఉంది. అన్ను రక్షింపంగ నాపాలగలిగిన భాగ్యదేవతవు తప్పదు నిజంబు. మొత్తానికి నన్ను రక్షించడానికి నీ రక్షించడం రెండు విధాలు. నా ఆకలి బాధ పోగొట్టి రక్షించడం ఒకటి, కోపంతో కాశీని శపించకుండా ఆపి రక్షించడం ఒకటి, లేదా కాశీనగరాన్ని శపించిన మహాపాపం వచ్చేది నాకు, నువ్వు అడ్డుపడబట్టి ఆ పాపం చేయకుండా నన్ను రక్షించేవమ్మా. అందువల్ల నన్ను రక్షింపంగ నా పాలగలిగిన భాగ్యదేవతవు తప్పదు నిజంబు. ఉండే కైవల్య లక్ష్మివి, ఉండే నేని కామినిత్వంబుగై కొన్న కాశీపురివో. అమ్మా నువ్వు కైవల్య లక్ష్మివి అంటే సాక్షాత్తు మోక్షలక్ష్మివా, లేక స్త్రీ రూపం ధరించినటువంటి కాశికానగరానివా? మొత్తానికి ఏదైనప్పటికీ కూడా నాకు మాత్రం ఒక్కటే అనిపిస్తోందమ్మా, ఉండే ఆ కొన్నవారలను ఊరడించి అమృత భిక్షాన్నముడి విశాలాక్షివీవు. ఆకలి కొన్న వారిని ఊరడించి అమృత భిక్షాన్నాన్ని ఇచ్చే విశాలాక్ష్మీ నీవు అనేశాడు. తెలిసే అన్నాడా? కాదు, అతడి హృదయానుకున్నటువంటి తపశ్శక్తి ఉన్నమాట అనిపించింది. ఆకలితో ఉన్నవాడికి అన్నం పెట్టేదే అన్నపూర్ణమ్మ గనక వ్యవహారంగా అన్నప్పటికీ మహర్షి నోటంట అసత్యం రాలేదు. ఇంతవరకు కూడా కిన్నరాంగనవో లేక విద్యాధర స్త్రీవో అన్నవాడు చివరికేమన్నాడు? విశాలాక్షివీవు, నువ్వు విశాలాక్షివి అన్నాడు. విశాలాక్షివేమో అని కూడా అనలేదు. అంటే తెలియకున్నా తెలుస్తోంది హృదయానికి, ఈ కన్ను పోల్చలేకపోయినా హృదయనేత్రం పోల్చగలుగుతోంది అమ్మా అని. ఆ వెలుగు అటువంటిది, అమ్మా నన్ను క్షమించు అంటున్నాడు. ఆ స్త్రీ శక్తి ముందు ఎవరైనా సరే క్షమించమనవలసిందే, అది మాతృత్వం యొక్క గొప్పతనం. అమ్మ మాతృత్వమూర్తిగా కనబడి భోజనం పెడతాననగానే అంటున్నాడు, చేయగలవాడ నేను నీ చెప్పినట్లా బ్రాహ్మణుడు కానా నాకు చపలము ప్రకృతి. అమ్మా నువ్వు చెప్పినట్లు చేస్తాను, ఏదో జాతి లక్షణం చపలత్వం, ఆ చపలత్వంతో ఇలా ప్రవర్తించానమ్మా. బుద్ధి కృపశేసి రక్షింపు పుణ్యసాధ్వి, కాక నీ పేరు నాకు నిక్కముగా చెప్పు. అమ్మా నన్ను క్షమించి నీ పేరేమిటో చెప్పమ్మా అని అడిగేట. అడిగితే అమ్మత్త కాసిని సాత్యవరేయునికి ఇట్లనియే ఒక చిరునవ్వు నవ్వి అంటోందమ్మ, ఏం నా పేరు చెప్పాలా నీకు ఇప్పుడు? అది చెప్పడం మొదలు పెట్టానంటే సమయం చాలదయ్యా అన్నదిట అమ్మ. ఊకో చెప్పగ ఎంతయేని తడవవో విప్రసర్దూల, నీ వాకున్నాడవు భోజనోత్తరమునం దాస్థానమయ్యుండి. ఊకో చెప్పగ ఎంతయేని తడవో, నువ్వు ఊకొడుతూ ఉంటే నేను చెప్పడం మొదలు పెడితే సమయాలు చాలవు, యుగాలు చాలవు, కల్పాలు చాలవు, నా పేర్లు చెప్పాలంటే అన్నది అన్నమాట. అనంత నామములతో ప్రకాశిస్తున్నటువంటి సహస్రనామములను మనం అంటాం, కానీ అనంత నామాలతో, అనంత రూపాలతో, అనంత తత్వాలతో ప్రకాశిస్తున్న అమ్మ తన గురించి చెప్పడం ప్రారంభిస్తే అంతకాలం భరించగలమా? అంత అనంతత్వం మనకు ఉన్నదా? అందువల్ల నేను చెప్పడం మొదలు పెడితే, నేను నా గురించి చెప్తూ ఉండగా నువ్వు సర్వము మరచిపోతావయ్యా. ఆకలితో ఉన్నావే, ఇప్పుడు నిన్ను కూర్చోబెట్టి ఉపన్యాసం ఇవ్వడానికి సమయమా ఇది? అందువల్ల ముందు ఆకలి తీర్చుకోవాలి. ఆకున్నాడవు భోజనోత్తరమునం దాస్థానమయ్యుండి చెప్పాల్సినవి చాలా ఉన్నాయిలే. భోజనం చేసిన తర్వాత కూర్చోబెట్టి చెప్తాను, అది అమ్మ చేసే పని. ఆకలి తీర్చిన తర్వాత బుద్ధి చెప్తుంది, గాని ముందే బుద్ధి చెప్పడం కాదనమాట. అర్రాకం బెట్టక చెప్పేదని వినుము వృత్తాంతంబును తేటగా, వీకన్ వేళ అతిక్రమించ కుడువన్ వేంచేయుమా గ్రక్కునన్. సమయం దారిపోతుంది, తొందరగా రావయ్యా భోజనానికి అన్నాదిట అమ్మ. అని నం పారాసర్యుండు ఆ ఆర్యతో, అమ్మా ఒక్క విన్నపంపు గలదు ఆకర్ణింపుమని ఎట్లనే. అమ్మతో ఇలా అంటున్నాడు, అమ్మా నువ్వు ప్రేమగా నన్ను పిలిచావు కాదన్న గాని ఒక్క విన్నపం, నేనొక్కడిని కాదమ్మా, ఆకలితో ఉన్నా నిజమే, అందరం కలిసి ఒక చోట గుమికూడి తెచ్చుకున్న ఆహారాన్ని ఒక చోట పెట్టి అప్పుడు మేము భోజనం చేస్తాం, ఇది మా నియమం. దినము దినంబు దప్పకిటు త్రిమ్మరి చాలగ భిక్ష చేసి జనునెడ కూడవత్తురు కృషాను సమానులు నన్ను ఐల జైమిని ముక్షలైన శిష్యులు సమిద్ధమతిన్ పురసూర్య వీధికి మునుకొని ఒయ్యనొయ్య కఠమున్ కఠవల్లియను పఠించుచున్. ఆ శిష్యులు కూడా నిరంతరము వేద పఠనంతో వారు భిక్ష చేసినటువంటి ఆహారాన్ని తీసుకువస్తారు. శిష్యులును నేనుగూడి రాజీవ నేత్ర ఆశ్రమమున పాషాణ మఠాంతరమున రాశివోయుదుము అఖిల పాత్రికలయందు అందరును తెచ్చినట్టి భిక్షాతనముల. మేమందరం తెచ్చిన ఆహారం ఎవరికి వారం తినేయకుండా అందరం ముందు ఆహారాన్ని రాసిపోసి తర్వాత వేటికి వాటిని విభజించుతాము. పాయస పూప సూప పదార్థ నివహంబులు ఏకీభవించిన ఏర్పరించి అన్నింట సగము అతిథ్యభ్యాగతార్థంబు భజనంబుల నుంచి పాయబెట్టి, ఆ తెచ్చిన ఆహారాన్ని వేటికి విభజన చేసి అందులో కొంత భాగాన్ని అతిథుల కోసం ఉంచి అతిథులకు సమర్పిస్తా. అంటే మాకు కూడా అతిథి ధర్మం ఉందన్నమాట, అతిథులకు సమర్పించి సగము భాగీరథీ సలిల ధారా ప్రపూరంబున ప్రక్షాళితంబు చేసి మిగిలిన అన్నాన్ని భాగీరథీ జలంతో శుద్ధం చేసుకుని తారతమ్యంబున వృద్ధ పురస్సరంబుగా పరిపాటి వేర్వేర బంతి సాగి. ఆ భోజనం చేసే పద్ధతి చెప్తున్నాడు. వృద్ధ పురస్సరంబుగా అంటే పెద్దవారు తర్వాత చిన్నవారు ఈ వరుస క్రమంలో అందరం కూర్చుంటాం. అర్చినమృతాయతామని అనుమతించి ఏను మున్ను ప్రాణాహుతులెత్తజూచి. ఆ విధంగా అందరం కూర్చున్న తర్వాత అమృతాయతాం అనే మంత్రాన్ని చెప్పి నేను ప్రాణాహుతులు తీసుకోగా, అంటే ప్రాణాయ స్వాహ మొదలైన మంత్రములతో ఆహుతుల్ని స్వీకరించగా, అది చూసి శిష్యులందరూ కూడా చేయు ప్రాణాగ్నిహోత్రంబు శిష్యకోటి ఇంతకాలంబు ఈ వ్రతం విట్లు చెల్లే. ఇలాగ ప్రతిరోజు మాకు భోజనం చేయడం, భిక్షను సంపాదించడం జరుగుతోందమ్మా. అలాంటి సంపాదనలో ఇప్పుడు అవకరం కలిగింది, ఆకలి తట్టుకోలేక ఈ విధంగా శపించానమ్మా, నన్ను క్షమించు అని బ్రతిమాలుకుంటున్నాడు అమ్మని. ఎన్నడు చూడమున్ వినము ఇట్టి మహాద్భుతమేమి చెప్పుదున్కి నరకంటి, ఎట్టిడిన కీలున కాశిపురంబునందు భిక్షాన్నము లేదు నీ అడుగులానని జంబు. అమ్మా ఒట్టిడిన కీలని ఎవరో ఒట్టి పెట్టినట్లుగా ఈ రెండు రోజుల మీద భోజనం దొరకలేదమ్మా, నీ పదంబులానా నీ అడుగులానా, నీ అడుగులానగా చెప్తున్నాడమ్మా, నిజంగా మాకు భోజనం దొరకలేదు అందువల్ల శపించామ్మా అంటున్నాడు. అంటే ఒక పసిపిల్లవాడి వలే ఏ విధంగా క్షమాపణ వేడుకుంటున్నారో చూసారా వేదవ్యాసుడు. నిజంబుగా విన్నవించదన్ నిన్నటి నుండి ఏము నీరు నీగియునుంటి నిట్టుపాసముల్. అమ్మ దగ్గరికి వెళ్ళి పిల్లవాడు ఏం చేయనమ్మా బాగా ఆకలేసింది అందువల్ల అలా అన్నాను అనగా నువ్వు జాలి పుడుతుంది, అలా అంటున్నాడు అనమాట వేదవ్యాసుడు. నిన్నటి నుండి మేము నిరునీగియునుంటి నిట్టుపాసముల్, నిట్టుపాసము బాగా ఉపవాసం ఉండిపోయామమ్మా. చట్టులు డప్పిమై నవ్వురు సౌరయి పాత్రలు దారు కాశికా హట్టము నందు కూటికి నుపాయము లేక పరిభ్రమింప వారెట్టరిపోవ నిమ్మనుచు నించుక ఏనుయు తల్మి లేక ఏనెట్టు భుజింపువాడ తరలక్షణ ఒక్కడ నీ గృహంబురన్. ఈ విధంగా నాతో పాటు మా శిష్యులు కూడా ఆకలితోనే ఉన్నారు. ఇప్పుడు వాళ్ళందరినీ విడిచిపెట్టి నేను ఒక్కడిని నీ ఇంట్లో ఎలాగమ్మా భోజనం చేస్తాను. అస్తమింపగ జేరినాడహిమకరుడు శిష్యులే కాక అయుతంబు జిగురుబోడి వ్రతము తప్పి భుజింపంగ వలను కాదు నేడు నిన్నటి మరునాటి నిక్కువంబు. ఇదిగో సూర్యుడు అస్తమిస్తున్న సమయం దగ్గర పడుతోంది, శిష్యులు చూస్తే 1000 మంది, అందరికీ నువ్వు భోజనం ఎక్కడ పెట్టగలవు, వాళ్ళు లేకుండా నేను తినలేను, అందువల్ల క్షమించమ్మా నేను భోజనం చేయను అన్నాడు వేదవ్యాసాలు. అప్పుడు ఒక చిరునవ్వు నవ్వింది ఆ జగదంబిక. అనవుడు నల్ల నవ్వి కమలానన ఇట్లను లెస్సగాక ఓమినివరా నీవు శిష్యగణ మున్గొని చెయ్యన రమ్ము. సరేలే శిష్యులందరినీ తీసుకుని తొందరగా రా అన్నది. ఎంతమంది వచ్చినా భోజనం పెట్టగలను, ఎందుకంటే విశ్వనాథుని కృప పేర్మి ఎందర తిధుల్చను దెంచిన కమధేనువున్ పనిగొనునట్లు పెట్టుదు నపారములైన అభిప్సితాన్నముల్. అమ్మ ఎంత చక్కగా మాట్లాడుతుందో, విశ్వనాథుని దయ వల్ల కామధేనువు కావలసినవి ఇచ్చినట్లుగా నేను ఎవరికైనా ఎంతమందికైనా అమృత అన్నాన్ని పెడతాను అని చెప్తోంది అమ్మ. ఇది అమ్మ సకల జగత్తుకి ఇస్తున్నటువంటి అభయం. ఎంతమందికైనా సరే అభీప్సితాన్నముల్, ఏది కోరుకుంటే దానిని ప్రసాదిస్తాను అని అమ్మ అభయవచనాన్ని చెప్తోంది. ఇదంతా విశ్వనాథుని కృప పేర్మి. ఈ మాట్లాడడం ఒక మామూలు వ్యవహారికమైన మాటలా కనబడుతుంది. ఏదో విశ్వనాథుని దయ వల్ల మా ఇంట్లో అందరికీ పెట్టగలిగినంత ఉందిలే అంటాం, అలా అంటున్నట్టు కనబడుతుంది. నిజంగా విశ్వనాథుడి దయే అమ్మ అన్నపూర్ణమ్మ అని నా అట్లా కాక మహాప్రసారంబని వేదవ్యాసుండి శిష్యులను గుర్చుకుని భాగీరథి గింజని ఉపస్పర్శం బాచరించి ఏ తెంచినా. శిష్యులందరినీ కూర్చుకుని ఆయన వచ్చేట 1000 మందితో పాటు ఆ గంగలో ఉపస్పర్శ చేసి చేరుకున్నాడు అమ్మవారి భవనానికి. ఛత్ర సహితంబుగా పరాశర తనూజు బంతి సాగించ ముక్తి శాలాంతరమున. అక్కడ అమ్మవారి భవనంలో భోజనాలు వడ్డించబడుతూ ఉన్నాయి. అందరూ చేరుకున్నారు, అక్కడ పంక్తిలో కూర్చున్నారు. వారందరి ముందు కూడా ఎటువంటి పత్రములు వేయబడ్డాయంటే ఆ విశాలాక్షి మహాదేవి అనుభావంబున ఆ మహాముడుల ముందుట కనకరంభాపలాస పత్రంబుల యందు. కనకరంభాపలాస పత్రంబులు అంటే బంగారంతో చేయబడ్డ అరటి ఆకులు అన్నమాట. అటువంటివన్నీ కూడా ఆ పాత్రలు వారి ముందు పెట్టబడ్డాయి. అందులో వడ్డించబడ్డాయి పదార్థాలు ఆశ్చర్యకరంగా తమంత తాము ఉద్భవించినటువంటి వంటకములు ఏవి అంటే అపూపంబులు, లడ్డుకంబులు, ఇడ్డెలు, కుడుములు, అప్పంబులు, నిప్పట్లు, జిల్లేడికాయలు, దోసీలు, సేవియలు, అంగరి పొలియలు, పోవెలు, సారిపత్తెలు, జొత్తరులు, చక్కిలంబులు, మణుగు పువ్వులు, మోరుండలు, పుండ్రీక్ష ఖండంబులు, పిండ ఖర్జూర ద్రాక్ష నారికేళ కదలి పనస జంబు చూతలి కుచ దాడిమి కపిత్త కర్కంధు ఫలంబులు గసగసలు బెసరు పులగములు చెరకు గుడములు నరిసెలు బిసకిసలయముల వరుగులు అంటూ సుమారు 2 పొటలు మించినటువంటి ఆహార పదార్థాలని వర్ణిస్తూ ఉన్నాడు శ్రీనాథుడు. అంటే అన్నపూర్ణమ్మ వడ్డిస్తే అన్నానికి కొరవేముంది, తినగలిగే శక్తి వీడిలో ఉండాలి గాని అంత చక్కటి వంటకాన్ని పెడుతోందనమాట. అందులో శ్రీనాథుడు భోజన ప్రియుడు అంటారు. వ్యాసుడు వారు వర్ణించిన వంటకాలు కూడా ఇందులో ఉన్నాయి. ఏవి భోజన ప్రియత్వమేనా, అమ్మ వడ్డిస్తే ఎవరికైనా భోజన ప్రియత్వం వస్తుంది. ఆ విశాలాక్షిదేవి ఎన్ని రకాల వంటలు వడ్డిస్తున్నదో ఆ పళ్ళాలలో, వాటన్నిటినీ ఆరగించడానికి సంసిద్ధులవుతున్నారు వేదవ్యాసుడు శిష్యులు మొదలైనటువంటి వారు. నమ శివాయ సాంబాయ శాంతాయ పరమాత్మని.